ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులం. ఈ వారం వ్యవసాయ రంగంలో ప్రోట్రేలలో నారు పెంపకం గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్య పాత్రలు చేగురి గ్రామ రైతు శ్రీను పాత్రలో అఖిల్, అతని భార్య సరళగా అనుష వేలమూరి, ఆదర్శ రైతు రాము పాత్రలో అక్షయ్, తన వద్ద పనివాడు సత్తిగా అగ్ని, వ్యక్త మరియు ఉద్యాన శాఖ అధికారిగా అంజులా కృష్ణ. చేగురు గ్రామ రైతైన శ్రీను, తన భార్య సరళ మధ్య జరిగే ఈ సంభాషణ వినడానికి వెళ్దాం, పదండి.
సరళ, ఏమే ఉన్నావా? బయట ఎండలు మండిపోతున్నాయి, కాస్త నీళ్లు తెచ్చిపెట్టు.
హా, వస్తున్నానండి. ఇదిగోండి చల్లని నీరు. ఇప్పుడే వంట పూర్తయింది, కాల్ చేతులు కడుక్కొని వస్తే అన్నం వడ్డిచ్చేస్తాను.
భోజనం చేస్తున్నప్పుడు సరళ శ్రీను మధ్య సంభాషణ.
ఇవాళ పట్నం నుండి వస్తుంటే బస్సు వేరే దారి నుండి తెచ్చారు. ఒక ఊర్లో ఏంటో చిలకలలో అన్ని పచ్చని పరదాలు కట్టి ఉన్నాయి.
మొన్న పక్కింటి సుజాత చెప్తుంటే విన్నాను, వాటిని షేడ్ నెట్లు అని అంటారంట. అందులో నార్లు పెంచుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పింది.
ఏంటి, నార్లు పెంచడానికి ప్రత్యేక పరదాలా? అవి మనం బయటే తయారు చేసుకుంటాం కదా.
పోయినేడు కూరగాయల కోసం పెట్టిన నారు ఏమైంది? అన్ని తెగుళ్లు సోకి చచ్చిపోయింది.
వేసవిలో కూరగాయలకు మంచి ధర వస్తుందనుకుంటే వచ్చిన కొన్ని మన ఇంటికే సరిపోయాయి. ఇక లాభాలు రావాలంటే ఎలా వస్తాయి చెప్పు.
అయినా ఏ పుట్టలో ఏ పాముందో మనకేం తెలుసు. ఈసారి ఆ వైపు నుంచి వచ్చినప్పుడు కాస్త ఏం చేస్తారో ఏంటో కనుక్కొని రా అయ్యా. మనకు చేతనైనంత మనం కూడా చేద్దాం కాస్త.
అందులో నార్లు పెంచడం వల్ల మంచిగా అవుతుందంటే ఎందుకు చేయనే. ఈసారి అటువైపు నుంచి వస్తే పూర్తిగా తెలుసుకుంటా.
కొన్ని రోజుల తరువాత సరళ ఇంకా శ్రీను బస్సులో ఆ ఊరి వైపు నుండి వెళ్తుండగా,
అయ్యయ్యో నువ్వు చెప్తే ఏమో అనుకున్నా, ఇక్కడ అన్ని పచ్చన్నట్లే ఉన్నాయి.
చూడు చూడు, అక్కడ కొంతమంది గుంపుగా ఉన్నారు, వాళ్ళని అడిగితే వీటి గురించి తెలుసుకోవచ్చు. వెళ్దామా?
ఇక ఆలస్యం చేయకుండా వెళ్దామయ్యా.
డ్రైవర్ అన్నా, కాస్త బస్సు ఆపు, కొంచెం పనుంది ఇక్కడ.
బస్సు దిగిన సరళ శ్రీను ఆ గుంపు దగ్గరికి వెళ్లిన తరువాత వారి మధ్య జరిగిన సంభాషణ.
నమస్తే అండి.
నమస్తే.
నా పేరు శ్రీను, ఈమె నా భార్య సరళ. మాది ఇక్కడే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేగురు అనే ఊరు.
అవునా, నా పేరు రాము, చెప్పండి ఏం కావాలో.
ఓసారి ఈ వైపు నుండి వెళ్తున్నప్పుడు పచ్చని రంగు నెట్టును చూశాను, వీటితో ఏం చేస్తారో ఏంటో కనుక్కుందామని ఇలా ఇద్దరం వచ్చాము.
చాలా ఎండన పడి వచ్చారు, నీళ్లు తెప్పిస్తాను, తాగిన తర్వాత మాట్లాడుకుందాం. ఒరే సతీ, కొంచెం మంచి నీళ్లు తీసుకొని రారా.
తెస్తున్నా అయ్యా.
ఇప్పుడు ఇక్కడ ఉన్న నెట్టు మీదేనా అండి?
అవునమ్మా, నాదే. 3 ఏళ్లుగా ఇందులో నార్లు పెంపకం చేసి నేనే వాడడమే కాకుండా చుట్టుపక్కల రైతులకు కూడా అమ్ముతున్నాను.
ఏంటి, వేరే రైతులు కూడా వచ్చి కొనుక్కుంటారా?
ఎందుకు కొనరమ్మా, ఇందులో పెంచిన నార్లు పొలంలో వేసుకున్నప్పుడు మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది.
ఈ పరదాలలో నార్లు పెంచడం వల్ల అంత ఎక్కువ లాభాలా?
మీకు తెలిసిందే కదా సీను, మామూలుగా బయట నారు పెంచితే ఎన్నో చీడపీడలు సోకుతాయి.
అవును.
దీనికి కావలసిన నారును ప్రోట్రేలలో పెంచుతాం, దానివల్ల ఎటువంటి తెగుళ్లు సోకకుండా గాలి మంచిగా తగులుతూ నారు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ప్రోట్రేలా, అవేంటి?
ఈ ట్రేలలో మొత్తం 98 గుంతలుంటాయి, ప్రతి గుంతలో ఒక్కొక్క విత్తనం వేసుకోవాలి.
అయితే ఈ ట్రేలు కొనుక్కొని మట్టి నింపుకొని నార్లు పెంచుకోవడం అంతేనా?
అయ్యో, మట్టి వాడకూడదమ్మా. వీటిలో కోకోపీట్ అనగా రంప పొట్టుని మరియు శీలింద్రమైన ట్రైకోడర్మా విరిడే వర్మీ కంపోస్ట్ ను కలిపి నింపుకోవాలి.
ఏదో వీటి గురించి తెలుసుకుని మా పొలంలో వేసుకుందాం అనుకున్నాము. ఏంటో వింత పదాలు చెప్తున్నారు. ఇవన్నీ మా వల్ల ఎక్కడవుతాయి?
దీంట్లో కంగారు పడాల్సింది ఏమీ లేదు కదమ్మా. మీరు మొదటిసారి వింటున్నారు కాబట్టి అలా కష్టంగా అనిపించవచ్చు. దీన్ని ప్రతి ఒక్క రైతు చాలా సులభంగా చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న కేవీకే లేదా ఏదైనా పెద్ద ఎరువుల దుకాణానికి వెళ్తే అక్కడే మీకు కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి.
సరే, మాకు దగ్గరలో దొరుకుతుందని అంటున్నారు, బానే ఉంది. మరి ధర సంగతి ఏంటి? అది చాలా ఎక్కువగా ఉంటుందేమో కదా.
పొరబడ్డావు సీను, వీటి ధర సాధారణ ఎరువుల కంటే చాలా తక్కువగా ఉంటుంది. నర్సరీ కోసం నేను 500 కేజీల వరకు కోకోపీట్ తెప్పిస్తాను. దానికి నాకు సుమారుగా ₹2,500 వరకు ఖర్చవుతుంది.
అరే, అంత చౌకనా? ధర ఎక్కువగా ఉంటుందని పొరపడ్డానే.
వాటి సంగతి సరే, కానీ ఈ షేడ్ నెట్ల పరిస్థితి ఏంటి? మనం వీటిని వేసుకోగలమా?
మీరు ఈ షేడ్ నెట్ గురించి కంగారు పడకండి. ఇదిగో మాటల్లోనే మన అధికారిని గారు వచ్చారు. ఈ షేడ్ నెట్ల గురించి మిగతా వివరాలు వారు తెలియజేస్తారు. నమస్కారం మేడం.
నమస్కారం రాము గారు.
ఈవిడ మా మండల ఉద్యాన శాఖ అధికారిని. ఈ మేడం ప్రోత్సాహం వల్లనే మా ఊర్లో రైతులందరూ షేడ్ నెట్ వేసుకుని కూరగాయలను సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను గడిస్తున్నారు.
నమస్కారం అండి.
మేడం, వీళ్ళు మన దగ్గరలో ఉండే ఊరు నుంచి వచ్చారు. మన ఊర్లో షేడ్ నెట్లలో నారు పెంపకం చూసి వీరు కూడా అలానే చేసుకోవాలని ముందుకు వచ్చారు. కానీ ఈ షేడ్ నెట్స్ వేసుకోవడానికి అయ్యే ఖర్చు గురించి ఆలోచిస్తున్నారు.
నమస్తే మేడం.
నమస్తే అండి.
రాము గారు చెప్తున్నారు కానీ ఈ షేడ్ నెట్లు అవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పనిలా ఉందే.
అసలే చాలీ చాలని బతుకులు మావి. ఈ షేడ్ నెట్ వేసుకోవడం మా వల్ల సాధ్యమేనా?
మీరు అలా నిరుత్సాహ పడకండి సరళ గారు. మీలాంటి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం షేడ్ నెట్లను వేసుకోవడానికి 50 నుండి 70% వరకు సబ్సిడీని ఇస్తుంది. మిగతా 30% బ్యాంకు నుండి మీరు రుణంగా పొందవచ్చు. రాము గారు కూడా ఇదే విధంగా లబ్ధి పొందారు. రాము గారు చెప్పండి.
మొదట నేను కూడా దీని గురించి విన్నప్పుడు మీలాగే ఖర్చు గురించి భయపడి వెనక్కి తగ్గాను. తర్వాత అధికారిని చెప్పినట్టు ఒక దరఖాస్తు పెట్టుకోగానే నెలలోపు సబ్సిడీ పొంది త్వరగానే లోన్ కూడా దొరికేస్తుంది. ఇప్పుడు వస్తున్న లాభాలతో క్రమేణా దానిని చెల్లిస్తున్నాను.
ఇంతకు మీకు 2 ఎకరాల భూమి ఉంది?
2 ఎకరాల బీడు భూమి ఉండగా 2 ఎకరాలు బోర్ కింద ఉంది.
మీరు మొదటిసారి చేస్తున్నందుకు 1.5 ఎకరం అనగా 1000 చదరపు మీటర్లలో ఈ షేడ్ నెట్లను కట్టుకోండి. కొంత నమ్మకం మరియు అనుభవం వచ్చాక మీకే తెలుస్తుంది.
అయితే పని చాలా అధికంగా ఉంటుందేమో కదా. నేను మా ఆయనకు చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ వచ్చిందంతా కూలీలకే వెళ్ళిపోతుందేమో.
శ్రమ అధికం అన్నమాట కొంతవరకు నిజమే, అయినప్పటికీ తప్పదు కదమ్మా.
సాధారణ వ్యవసాయం చేస్తూ తక్కువ ఆదాయంతో దిగులు పడడం కన్నా కష్టపడి 4 రాళ్లు సంపాదించుకోవడం మేలు.
మా పనివాడు సతీని అడగండి, ఇక్కడ ఎలాంటి పనులు ఉంటాయో చెప్తాడు. సతీ, ఇక్కడికి రారా.
వస్తున్నా అయ్యా.
ఇక్కడ నువ్వు చేసే పనులు కాస్త వీళ్ళకి వివరించు.
సరే అయ్యా. సీజన్ మొదట్లో ఈ ప్రోట్రేలు అన్ని కోకోపీట్ మరియు వర్మి కాంపోస్ట్ తో నింపి విత్తనం వేస్తాను.
అవునా?
వాటిని ఒకదానిపై ఒకటి పెట్టి మొలక వచ్చే వరకు ఉంచుతాం. తర్వాత బెడ్లు తయారు చేస్తాను అమ్మా.
బెడ్లా? అవేందుకు?
1 ఫీట్ వెడల్పు, మనకు వీలైనంత పొడవుతో 30 సెంటీమీటర్లు ఎత్తుతో ఈ బెడ్లను వేసుకుంటే వర్షం పడినప్పుడు కానీ మనం నీళ్లు పోసినప్పుడు నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది.
ముందు నేనే నీరు పెట్టేవాడిని, కానీ మా సార్ ఏదో కొత్త మెషిన్ పట్టుకొచ్చిండు. ఇంకా నాకు ఆ పని కూడా తగ్గిపోయింది.
వాటినే ఫాగర్స్ అని అంటారు. నీళ్లను చిన్న తుప్పర్లలా వదలడం వల్ల మొక్కకు సరిపడా నీరు అందజేయడమే కాకుండా ఎంతో నీటిని ఆదా చేస్తుంది.
ఈ ఊరి నీటిలో ఉప్పు శాతం తక్కువగా ఉన్నందుకు ఫాగర్స్ చాలా ఉపయోగపడుతున్నాయి.
ఓహో, ఉప్పు శాతం తక్కువగా ఉండాలా?
ఇక్కడ ఏంటో బెడ్లపైన పైపులు వంచి పెట్టారు.
ఎందుకు? ఇవి LDP పైపులు అయ్యా. బెడ్డుకి కొంచెం ఎత్తున ఒకవైపు నుండి మరోవైపు పెట్టుకున్నాం. వర్షాకాలంలో నీరు ట్రేల మీద పడకుండా కవర్లను ఈ పైపుల సహాయంగా కప్పుకోవచ్చు.
అదేవిధంగా చలికాలంలో విత్తనం త్వరగా మొలకెత్తడానికి సరిపడే వేడి కోసం కూడా ఈ కవర్లు పైప్ మీదుగా కప్పుకుంటాం.
మరి వీటికి ఏ ఎరువులు వేయక్కర్లేదా?
మనం వాడే కోకోపీ మరియు శీలింద్రమైన ట్రైకోడర్మా విరిడే మొక్కకు సరిపడా బలాన్ని ఇస్తుందమ్మా.
అయినా కానీ మీరు 15 నుండి 20 రోజుల తర్వాత 19-19-19 అనే ఎరువుని 1 లీటరు నీటిలో 10 గ్రాములు కలిపి తడుపుకోవాలి. దానివల్ల మొక్క ఇంకా ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఏ కూరగాయలు వేసుకుంటే మంచిదంటారో?
నేనైతే మిరప, వంకాయ మరియు టమాటా నారును పెంచుతున్నాను. ఇవే కాకుండా మిగతా కూరగాయలైన క్యాబేజీ, క్యాప్సికం, పూల మొక్కలైన బంతి, చామంతి, అలాగే పండ్ల మొక్కలైన పపాయ నారును కూడా పెంచుకోవచ్చు.
రాము గారు, మీరు ఎంతకి అమ్ముతారో కూడా చెప్పండి వీళ్ళకి.
టమాటా మరియు వంకాయ నారు అయితే ఒక ట్రేకు సుమారుగా 75 రూపాయలు, మిరప నారు అయితే 195 రూపాయల వరకు అమ్ముతాను.
ఒక ఎకరానికి ఈ ట్రేలలోని నారుని నాటుకోవాలి అంటే 95 ట్రేల వరకు నారు కావాల్సి ఉంటుంది. అలా అయితే దగ్గరగా మీకు 7,000 రూపాయలు వరకు వస్తాయి.
అవునండి, చాలా మంది రైతులు వచ్చి కొనుక్కుంటున్నారు. వ్యాపారం చాలా మంచిగా సాగుతుంది.
సుమారుగా ఇక్కడ ఎంత మంది పనిచేస్తున్నారు మీరు?
మేము మొత్తం ఇక్కడ 3 ఉన్నామమ్మా. నెలకు 6,000 వరకు సార్ మాకు ఇస్తున్నారు. మంచిగా పనిచేస్తూ ఆనందంగా ఉంటున్నాం.
ఎలాగో మన ఊరు మార్కెట్ కు దగ్గరగా ఉంటుంది. ఇలా నార్లు పెంచుతూ మనం పండివ్వడమే కాకుండా వేరే రైతులకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటావు సర్లా?
అవునండి, తప్పకుండా చేద్దాం.
రాముగారు, మీరు మాకు అడిగిన వెంటనే మాకు పూర్తి వివరాలు తెలిపి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము.
పర్వాలేదు సీను, రైతేగా రైతుకు నేస్తాం, మళ్ళీ కలుద్దాం.
అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు అధికారిని గారికి కూడా కృతజ్ఞతలు.
పర్వాలేదండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మా కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
బస్సుకు వేలైపోతుంది సర్లా, ఇక వెళ్దామా?
పదండి.
ప్రోట్రే పద్ధతి రైతన్న పెన్నిది. మొలక మొలక ఎలా పెరుగుతావు?
నేను ప్రోట్రేల్లోనే పెరుగుతాను.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేను కబుర్లలో తెలంగాణ జానపద రీతుల గురించి తెలుసుకుందాం. జానపదం అంటే ఏమిటి? ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు ఆ ప్రాంత జీవన శైలిని ప్రతిబింబజేస్తారు. ఆ ప్రాంతం నమ్మకాలను, కళలని, ఆచారాలని తరువాతి తరాలకు అందజేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. అలా తరతరాలుగా తెలంగాణ ప్రాంతంలో జీవిస్తున్న జానపద కళలు, ఒగ్గు కథ, శారద కథలు, గొల్లసుద్దులు, చిరుతల రామాయణం, జడకోలాటం, చిందు, యక్షగానం, బతుకమ్మ నృత్యం, పేరిని శివతాండవం, మాధురి నృత్యం, లక్కోర్ సాబ్. ఒగ్గు కథ. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని డమరుకం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీ పదం. రాగభావయుక్తంగా ఓ కథను అల్లడం లేదా చెప్పే కథాగానం అని వ్యవహరించవచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనలో ఒక ప్రధాన కథకులు, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సహా కళాకారులు ఉంటారు. ఒగ్గు కథలో కథలను చెప్పే కళాకారులను ఒగ్గుగొల్లలు అంటారు. ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టిపడేసే కళ ఒగ్గు కథ. ఇది కేవలం కథ మాత్రమే కాదు, గానం, నృత్యం మరియు నాటక మిశ్రమం. గొల్ల కురుములు తమ కులపురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ. డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో తెలంగాణ భాషలో గంటల కొద్దీ ఎన్నైన కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. నెత్తిన బోనం ముంచుకొని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు. బీరన్నలకు ప్రత్యేకమైన వాయిద్యం ఒగ్గు ఉపయోగించి చెప్పే వృత్తి పురాణం గురించి తెలుసుకోవడం అంటే కురుమజాతి చరిత్ర, సంస్కృతుల్ని తెలుసుకోవడం. ఒగ్గు కథలో తర్పీదు పొందాలంటే కుల పెద్దల అనుమతితో శైవ క్షేత్రాలలో ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు. ఆలయ లోగిళ్లలో పట్టాలు వేసి విభూతి ధరించి నామాలను జపించుకుంటూ మల్లన్న దేవుడిని ధ్యానిస్తారు. ఈ పూజ అయిపోగానే ఒగ్గువంతుడు మంత్రం బోధించి ఆశీర్వదిస్తారు. ఎల్లమ్మ ప్రసాదించిన 7 గవ్వల హారం మెడలో వేసుకుని మల్లన్నకు ఒదుగుతూ ఒగ్గులవుతారు. శారద కథలు. శారద అనే వాయిద్యాన్ని వాయిస్తూ కథను చెబుతారు కాబట్టి దీనికి శారద కథ అని పేరు. శారద కథలు చెప్పేవారిని శారద గాండ్రు అని పిలుస్తారు. బుడిగె జింగలలో ఒక వర్గం వారైన ఈ శారద గాండ్రు కథలు చెబుతూ అన్ని కులాల వారిని అడుక్కుంటారు. శుభకార్యమైన దినమైన మరియు మానసికమైన వీరు కథలు చెబుతారు. దాదాపు 6 గంటలు కథలు చెబుతారు. పురుషులు కథ చెబితే స్త్రీలు వంత పాడుతూ ముంత వాయిద్యాలు వాయిస్తారు. సాధారణంగా వంత పాడే స్త్రీలు కథకుని భార్యలై ఉంటారు. శారద గాండ్రు సాధారణంగా 2 భార్యలను కలిగి ఉంటారు. కథకుడు శారదను కుడిభుజం మీద పెట్టుకుని ఎడమచేతి బొటన వేలుకు అందలు ధరిస్తారు. ఈ వాయిద్యాలు వీరే తయారు చేసుకుంటారు. బాలనాగమ్మ, రాములమ్మ, మైనావతి, చిత్రవతి, బొబ్బిలి కథ, పాండవుల కథ, ధర్మంగరాజు, ఎరుకల నుంచారి చిన్నమ్మ కథ, కాశమ్మ కథ, సర్వాయి పాపడు మొదలైన కథలతో పాటు ఆ ప్రాంతంలో పేరు పొందిన వ్యక్తుల జీవిత చరిత్రలను కూడా కథ రూపంలో తయారు చేసుకుని చెప్తుంటారు. ఇంటింటికి తిరిగి కథ చెప్తారు. కథ దాదాపు పాట రూపంలో 1/2 గంట సాగుతుంది. గొల్లసుద్దులు. గొల్లసుద్దులను చెప్పేవారు యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణలీలలు, కాటమరాజు కథ మొదలైన వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది మన ప్రాచీన కళారూపం. చిరుత రామాయణం. చిన్న చిన్న చిరుతల్ని చేతిలో ధరించి పాటలు పాడుతూ ఆడే కళా ప్రదర్శనను రామాయణం అంటారు. మధ్యమగతిలో మొదలయ్యే ఈ కళా ప్రదర్శన రామారామ అనుకుంటూ రామ భజనలు చేసుకుంటూ ఉంటుంది. చిరుతల భజనలు ప్రారంభమైన దశలో రామాయణమే ఆడేవారు. అందువల్ల చిరుతల రామాయణమని దీనికి పేరు. అయితే తర్వాతి కాలంలో ఇతర భాగవతాల సామ్యంలో దీనికి చిరుతల భాగవతం అని పేరు వచ్చింది. ఈ గేయంలో లేడీ ప్లస్ పాయేరా అనేది గసడదవాదేశ సంధి వల్ల లేడీ పాయేరా అని మారటంలో ఒక ప్రత్యేకమైన శ్రావ్యతను సంతరించుకున్నది. అలాగే గుంతన లేడీ, మిట్టన రాముడు, మిట్టన లేడీ, గుంతన రాముడు అనే పాదాలతో పదాలు మారిన తీరు శృతిహితంగా సాగింది. జడకోలాటం. గుండ్రటి చెక్కకు సరిసంఖ్యలో తాళ్లు కట్టి రకరకాల జడలల్లడాన్నే జడకోలాటం అంటారు. వీటిని జడకోపులు అంటారు. వీటిలో అనేక రకాలున్నాయి. మాగయ జడ, పచ్చం జడ, సీతమ్మ జడ, సిక్కిం జడ, పట్టిడ వుట్లు జడ మొదలైనవి ప్రసిద్ధమైనవి. కేవలం ప్రదర్శనంగా మాత్రమే కాక జడకోపు కోలాటం అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్లందరూ సమసంఖ్యలో సాధారణంగా ఒక చింత చెట్టు కింద ఆడేటప్పుడు ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంతమంది ఉన్నారో అన్ని తాళ్లు కడతారు. అన్ని సమసంఖ్యలో మాత్రమే ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక తాడుని పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ లయ ప్రకారం 2 భాగాలుగా నిలబడి ఒకరి స్థానం నుంచి మరొకరి స్థానంలోకి ఒకరి తర్వాత మరొకరు వరుస క్రమంలో మారుతూ తిరగడంతో ఈ తాళ్లని ఒక క్రమ పద్ధతిలో అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా వ్యతిరేక దిశలో ఆడి తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఈ ఆటలో ఏదైనా అపశృతి జరిగితే, అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్ధతిలో అల్లిన ఆ జడలో తెలిసిపోతుంది. ఎవరు తప్పు చేశారని తిరిగి విడదీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి ఆ జడను విడగొట్టాలి. అది మరింత క్లిష్టమైన ప్రక్రియ. అలా చేయకపోతే ఆ జడ అనేక దారాలు కలిగి ఉన్నందున చిక్కుబడిపోతుంది. ఆటలో అడుగులు తడబడుకుంటే జడ చాలా అందంగా తయారవుతుంది. ఆటలు, భజనలు, నాట్యాలు వంటి అనేక విధానాలలో అత్యంత సంక్లిష్టమైనది ఈ కోలాటమే. చిందు. అరుంధతికి, వశిష్ఠుడికి పుట్టిన ప్రథమ సంతానమే శక్తి. ఈ శక్తి సంతానమైన చిందులు యాచకులుగా జీవిస్తున్నారు. జేంబవంతుడు తొలుత జంతు చర్మంతో దుస్తులు, చెప్పులు చేశాడు. చిందు కళాకారులు తొలుత మద్దెల, కంచులతో తాళం, హార్మోనియం, సంగీత పరికరాల తయారీతో చిందు అనే సాంస్కృతిక కళారూపానికి మెరుగుదిద్దారు. వైష్ణవుల పాలనలో నర్తకులుగా జీవిస్తూ చిందు కళాకారులు దేవతలను, చక్రవర్తులను, రాజుల చరిత్రను తమ ఆట పాట మాటలతో యక్షగాన ప్రదర్శనలతో ప్రచారం చేస్తారు. యక్షగానం ఇది నృత్య నాటక సంగీత వేషభాష అలంకారాల కలబోత. యక్షకుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడవి జాతి మనిషి అని అర్థం. యక్షగానం నేపథ్యంలో హిమ్మెల నృత్యం మరియు ముమ్మెల నృత్యం మరియు సంభాషణ గుంపు ఉంటాయి. ఈ రెండు గుంపుల సమన్వయమే యక్షగానం. బయలాట అత్యంత జనప్రియమైనది. బయలాట అనగా వస్త్రాలంకరణ వేషాలంకరణ కావించుకునే వేదిక. ఇది భూమిపై ఆడే ప్రదర్శన. తాళమద్దలే అనునది యక్షగానంలో మరొక ప్రదర్శన రీతి విధానం. ఇది బయలాట కన్నా విభిన్నమైనది. ఈ వస్త్రాలంకరణ నృత్యం మరియు భావ వ్యక్తీకరణ కనిపించవు. నేపథ్యం భాగవతారు మరియు ప్రసంగికులు మాత్రమే ఉంటారు. ఇందులో భాగవతారు మూలకథను పాట రూపంలో పాడగా అర్ధదారులు పాటలోని కథాంశమును ప్రసంగికులతో మాట్లాడడం ద్వారా ప్రేక్షకులకు వివరిస్తారు. బయలాటలో నృత్య అభినయాలు ముఖ్యాంశాలు. ఇందులో సంభాషణలకు ప్రాధాన్యతను ఇస్తారు. బయలాటలో వచనమునకు పరిమితి ఉన్నది. తాళె మధ్యలో లేదు. తాళె మధ్యలో వచనమే ప్రాధాన్యం. బతుకమ్మ నృత్యం. బతుకమ్మ నృత్యం అనేది తెలంగాణ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ నృత్యం. నిండు ముత్తైదువులు అందరూ గౌరీదేవిని కొలుస్తూ తమ పసుపు కుంకాలు పిల్ల పాప అంతా చక్కగా ఉండాలని గ్రామ ప్రజలంతా బాగుండాలని చేసే నృత్యమే బతుకమ్మ నృత్యం. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ప్రాంతంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల వరకు జరుపుకుంటారు. స్త్రీలు బతుకమ్మ రూపాన్ని పూలతో గుడి గోపురంలో తయారు చేసి ఒక పల్లెంలో ఉంచి ఆ గోపురంపై పసుపు ముద్దని ఉంచుతారు. ఈ పసుపు ముద్దనే బతుకమ్మ అంటారు. సాయంకాల సమయంలో స్త్రీలు ఈ బతుకమ్మని భక్తి శ్రద్ధలతో పూజించి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ తరువాత దాన్ని అందరికీ పంచుతారు. ఇలా 9 రోజుల పాటు చేసిన తరువాత 10వ రోజు ఈ బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లి నిమజ్జనం చేసే ముందు ఈ బతుకమ్మల చుట్టూ స్త్రీలు చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. పేరిణి శివతాండవం. ఇది వీరులు చేసే వీరనాట్యం. సైనికులకు యుద్ధానికి సన్నద్ధం చేసే నృత్యం. శత్రువుల ముందు తలదించకూడదని ధైర్యం నూరిపోసే నాట్యం. ఈ నాట్యంలో పాదాల కదలిక శత్రు సైన్యం మీదకి ఉరికినట్లుగా ఉంటుంది. చేతులు ఆడుతున్న తీరు ఖడ్గ విన్యాసాన్ని తలపిస్తుంది. విప్పారిన కళ్ళు భయంకంపితుల్ని చేస్తాయి. మారుతున్న కనుబొమ్మలు ఎదుటివాడి గుండెల్లో దడపుట్టిస్తాయి. ఇది కేవలం పురుషులు మాత్రమే ఆడే నాట్యం. అందుకే యోధుల నృత్యం అంటారు. యుద్ధరంగానికి వెళ్లబోయే ముందు శివుడి ముందు నాట్యాన్ని భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. నాట్యం చేస్తూ ఆ ముక్కంటిని తమ దేహంలోకి ఆహ్వానించి అపేక్షికమైన అనుభూతిని పొందుతారు. అదే లాస్య ప్రధానంగా సాగితే పేరిన నృత్యంగా చరిత్ర చెబుతుంది. మాధురి నృత్యం. శ్రావణ మాసం వర్షాకాలంలో ఆదిలాబాద్ లో మాధురి తెగ ప్రదర్శిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన నృత్యం. ఇవే కాకుండా ఇది మహిళల పాత్రలతో సహా వ్యక్తులచే ప్రధానంగా నృత్య రూపంలో నిర్వహించేవారు. ఈ నృత్యం లోపలి వృత్తంలో మహిళలు ఉంటారు, బయటి వృత్తంలో పురుషులు ఉంటారు. మహిళలు పురుషులు ఇద్దరు ఈ నృత్యాన్ని నిర్వహిస్తారు. మహిళలు భక్తి పాటలు, తోటివాళ్లు చప్పట్లు, పురుషులు కట్టెలతో ఆడతారు. ఈ తెగలు మధురు నుండి మొదట ఉన్నాయి. అందుకే వీరి నృత్యం ఉత్తరప్రదేశ్ లోని రాస్లీల నృత్యంతో సారూప్యం చెబుతారు. లత్కోర్ సాబ్. పిట్టలదొర వేషాన్ని లత్కోర్ సాబ్, బుడ్డర్ ఖాన్, తుపాకీ అని కూడా పిలుస్తారు. అది పగటి వేషాల్లో ఒక రకమని గ్రామాలలో ప్రదర్శించే పిట్టలదొర వేషగాళ్లు సమాజంలో ఉన్న కుళ్ళు విషయాలను హాస్యంతోనూ వ్యంగ్య రూపంలోనూ బయటపెడతారు. కాకీ ప్యాంట్ లేదా నిక్కరు, చిరిన కాకీ చెట్టు, తలపైన దొరటోపి, టోపీ పైన ఒక ప్రక్కగా తెల్లటి ఈక, చేతిలో కట్టే తుపాకీ, మెడలో రుమాలు, ముఖానికంత తెల్ల రంగు పూసుకుని ఫ్రెంచీ కట్ మీసంతో కాళ్లకు బూట్లు తొడిగి ఒక దురలాగా హంగామ చేస్తూ విరామం లేని తన వాగ్ధోరణితో శ్రోతలను చమత్కారంతో ముంచెత్తుతాడు. విన్నారు కదా శ్రోతలు తెలంగాణ జానపద రీతుల గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఎన్పీవీ ద్రావకం ఏ దశ పురుగుకు వాడతారు? ఏ లార్వా దశ, బి గుడ్డు దశ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ లార్వా దశ. గత వారం రెండవ ప్రశ్న, ఎన్పీవీ ద్రావకం ద్వారా చనిపోయిన లార్వా మొక్క ఏ భాగంలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ మొక్క పై భాగంలో, ఆప్షన్ బి మొక్క అన్ని భాగాలలో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ మొక్క పై భాగంలో. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు జిఎస్ దేవి, జోగిపేట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎం పురుషోత్తం, రంగారెడ్డి, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ, వర్షిత, కరీంనగర్, బాలమణి, కామారెడ్డి, ప్రభాకర్, హన్మకొండ. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ రామమూర్తి, హైదరాబాద్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మాధురి నృత్యంలో లోపలి వృత్తంలో ఎవరు ఉంటారు? ఆప్షన్ ఏ పురుషులు, ఆప్షన్ బి స్త్రీలు. ప్రశ్న మరోసారి, మాధురి నృత్యంలో లోపలి వృత్తంలో ఎవరు ఉంటారు? ఆప్షన్ ఏ పురుషులు, ఆప్షన్ బి స్త్రీలు. ఈ వారం రెండవ ప్రశ్న, ఒగ్గు కథలో ఒగ్గు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ గిన్నె, ఆప్షన్ బి డమరుకం. ప్రశ్న మరోసారి, ఒగ్గు కథలో ఒగ్గు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ గిన్నె, ఆప్షన్ బి డమరుకం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.